సిరిడి ఓ చిన్న గ్రామం. రెండు నూతులు మాత్రమే ఉండేవి. ఒకటి వేసవిలో ఎండిపోయేది, మరొకటి ఉప్పు నీటిది. బాబా ఆ నూతుల్లో పువ్వులు వేసి వాటి నీటిని తీపిగా మార్చారు. ఉత్సవ సంరంభం ప్రారంభమైంది. దుకాణాలు వెలిశాయి. కుస్తీ పోటీలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. సరిగ్గా ఈ ఉత్సవం జరిగేటప్పుడే అమీర్ శర్కర్ అనే మహమ్మదీయ భక్తుడు షిరిడీలో చందనోత్సవం చేయడానికి నిశ్చయించుకున్నాడు. చందనోత్సవం అంటే గొప్ప ముస్లిం వీరుల గౌరవార్థం వెడల్పాటి ఓ పల్లెల్లో చందనాన్ని ముద్దగా చేసి పెట్టుకుని ఊరేగింపుగా మసీదుకొచ్చి దాని గోడలపై ఆ చందనాన్ని చేతులతో అద్దుతారు. అది ఈ శ్రీరామనవమి రోజే. షిరిడీలో శ్రీ సాయిబాబా ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగే వారి రెండు పండుగలు. ఈనాటికి మత కలహాలతో సతమతమవుతున్న మన దేశాన్ని ఆనాడే హిందూ ముస్లిం సమైక్యత వర్ధిల్లిందంటే అదంతా బాబా సలవే. 1914 సంవత్సరానికల్లా ఈ రామనవమి చందనోత్సవం ఎంతో విస్తరిల్లింది. మొదట్లో 500 మందితో ప్రారంభమైన ఈ ఉత్సవం చివరికి 7500 మంది భక్తులు పాల్గొనే విధంగా పెంపొందింది. అంతమంది భక్తులు వచ్చినా షిరిడీలో ఒక అంటువ్యాధి కాని, రోగాలు రుష్టులు, మత కలహాల వంటి మరే ఇతర అవాంతరాలు కానీ రాకుండా బాబా మహాసమాధి వరకు ఈ ఉత్సవం ఏటేటా నిర్విఘ్నంగా కొనసాగింది. ఉల్లిపాయ వంటకాల్లో దాని రుచిని ఊహించుకోగానే మనకు నోరు ఊరుతుంది కదూ. కాని శిష్టాచార పరాయణులకు అలా కాదు. వారికి ఉల్లిపాయ ఒక నిషిద్ధ వస్తువు. ఉల్లిపాయ కామాన్ని మదాన్ని వృద్ధి చేస్తుందని, దుర్గుణకారిణి అని, అది కుళ్లిపోయిన జింక మాంసం కన్నా హేయమైందని సనాతన సాంప్రదాయవాదులైన కొందరు బ్రాహ్మణుల ప్రగాఢ విశ్వాసం. మరి అటువంటి ఉల్లిపాయ గురించి బాబా ఏం చెప్పారో వింటే ఎంతైనా ఆశ్చర్యం కలుగుతుంది. సనాతన సాంప్రదాయం ఒంట్లోని అణువణువునా జీర్ణించుకుపోయిన బ్రాహ్మణుడొకడు ఓసారి సాయి దగ్గరకొచ్చాడు. సరిగ్గా అప్పుడే సాయి రొట్టెల్లో ఉల్లిపాయ నంచుకు తినడం చూసి, ఉల్లిపాయ తినేవాడు నాకు యోగాన్నే బోధించగలడనుకున్నాడు అతను. సర్వాంతర్యామి అయిన సాయికి అతను మనసులో ఏమనుకుంటున్నాడో ఆ మాత్రం తెలియదా. ఉల్లిపాయ కూడా తిని అరిగించుకోలేనివాడు యోగానికి తగడం చెప్పు అన్నారు బాబా తన శిష్యంతో ఆ బ్రాహ్మణుణ్ణి ఉద్దేశిస్తూ. తన మనసులోని విషయాన్ని వెంటనే తెలుసుకోగలిగిన సాయి సామాన్యుడు కాడని గ్రహించాడు ఆ బ్రాహ్మణుడు. ఇంతలో సాయి అతనికి ఉల్లిపాయ ఇచ్చి తినమన్నారు. అతను కొంచెం అయిష్టంగానే తిన్నాడు. వెంటనే సాయి చప్పట్లు కొడుతూ, ఓ ఈ బాపనాయన ఉల్లిపాయ తిన్నాడోచి అన్నారు అతన్ని ఆట పట్టిస్తూ. ఆ బ్రాహ్మణుడు మాత్రం తక్కువ తిన్నాడా, మీరు తిన్నారు నన్ను తినమన్నారు కాబట్టి నేను తిన్నాను అన్నాడు గడుసుగా, తన తప్పేమీ లేదన్నట్టుగా. వెంటనే సాయి తను నవలి మింగిన ఉల్లిపాయని యథాతథంగా నోటి నుంచి బయటికి తీసి చేతిలో ఉంచుకుని గోలీలా గాలిలో ఎగరవేయసాగారు. అది చూసి అప్రతిభుడైన ఆ బ్రాహ్మణుడు సాయి సాక్షాత్తు భగవత్ స్వరూపుడని, ఆయన నిషిద్ధానిషిద్ధాలకు అతీతుడని, ఘటనాఘటనా సమర్థుడని బాబాకి మోకరిల్లి ఆయన్ని సర్వస్వ శరణాగతి వేడుకున్నాడు. ఇప్పుడు యోగి మహారాజ్ శ్రీ సద్గురు సాయిబాబా గురించి ఒక పరమాద్భుత సంఘటన చెప్పుకుందాం. ఇది సామాన్య మానవులకు నమ్మశక్యం కానిదే కాకుండా సాధారణ సాయి భక్తులకు అవునా నిజమేనా అనిపించేంతటి విచిత్ర సంఘటన. ఇదిగో వినండి. అది ఐరోపా ఖండం. సముద్రంలో ఒకచోట రష్యా జపాన్ సేనలు భీషణ సమరం సాగిస్తున్నాయి. ఆ 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఇండియా సేనలు తమ శక్తి కొద్దీ పోరాడుతున్నాయి. ఆ యుద్ధంలో తన ప్రాణాలొడ్డి పోరాడుతున్న జహంగీర్ అన్న సైనికుడు ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయాడు. అతను బాబా భక్తుడు కావడం వల్ల సాయిబాబా నన్ను కాపాడు, నాకు నీవే దిక్కు అని దిక్కులు పెకటిలేనట్టు అరిచాడు. ఇక్కడ షిరిడీలో ఉన్నట్టుండి సాయి ముఖం నిండా నీటి బిందువులు క్రమంగా ఒళ్లంతా విస్తరించి చూస్తుండగానే క్షణంలో ఆయన బట్టలన్నీ తలిసిపోయాయి. బాబా ఆయాసంతో రొప్పుతున్నారు. కొంతసేపటికి బాబా ఆయాసం తగ్గింది. అక్కడ విచిత్రంగా ఒక అదృశ్య శక్తి జహంగీర్ను ఒడ్డుకులాగి ప్రాణాపాయం నుంచి బయటపడేసింది. ఎక్కడ సిరిడి, ఎక్కడ యూరప్, కొన్ని వేల మైళ్ల దూరం. అయితే అన్నింటా తానే అయిన బాబాకి, ఆ సర్వాంతర్యామికి ఇదొక అసాధ్యమైన విషయం కాదు. ఆయన సర్వవ్యాపి. అందుకే తన భక్తులను ఉద్దేశించి అంటారు, బాబా నువ్వెక్కడికైనా వెళ్ళు, నేను నీతో ఉంటాను, నిన్ను గమనిస్తూ నీ యోగక్షేమాలు చూస్తూ ఉంటాను, నా మందిరం నీ హృదయంలో ఉంది, నన్ను సదా నమ్మి పూజించు, సమస్త జీవరాశిలో సాయి ఉన్నాడని గ్రహించు అని. కరుణా సింధువు సాయి తన భక్తుని ఇంట్లో జరిగే ప్రమాదాన్ని చూస్తూ ఊరుకోగలరాయన ఎన్నటికీ ఊరుకోలేరు. ఆనాడు ప్రహ్లాదును మరవిని పరుగున ఏతించి పరిక్లేశాన్ని తీర్చిన పరంధాముడే సాయి. ఆయన కరుణా కటాక్షాలు సోకగానే గాలి సోకిన మబ్బుల్లాగా ఎటువంటి కష్టాలైనా తొలగిపోయి ఆ ఇంట్లో ఆనందాలు వెలివిరియాల్సిందే. ఒక దీపావళి నాడు సాయి ధుని వద్ద చలికాల్చుకుంటూ కూర్చున్నారు. కొంచెం దూరంలో శ్యామ, మహల్సా, భాగోజీ మరో ఇద్దరు భక్తులు ధుని చుట్టూ కూర్చుని ఏదో విషయం మాట్లాడుతున్నారు. సాయి వాళ్ల మాటలు వింటూ ఆ అంటున్న వారల్లా ఒక్కసారిగా తన చేతిని ధునిలో పెట్టి భయపడకు భయపడకు అంటూ ఆ ధునిని అట్టడుగు నుంచి ఒక్కసారి ఎత్తిపోశారు. చుట్టూ ఉన్నవాళ్లు కంగారుగా ఆయన చేతిని బయటికి లాగారు. సాయి ఎందుకా కంగారు అంటున్నారు సావకాశంగా. అప్పటికే బాబా చెయ్యి బాగా కాలిపోయింది. మీరు చెయ్యి ఇలా కాల్చుకుని పైగా మాది కంగారంటారా స్వామి అంటూ కొందరు మందుకై పరిగెడితే మరికొందరు ఇదేమిటి బాబా ఎందుకెలా చేశారు అని అడగడంతో బాబా జగన్మోహన్కరమైన చిరునవ్వు నవ్వుతూ, నా కాల్పులను చూసి భయపడకండి, ఇక్కడికి చాలా దూరంలో ఉన్న ఒక పల్లెలో మహాపతివ్రత అయిన ఓ కుమ్మరి వనిత తన బిడ్డను ఒళ్ళో ఉంచుకుని వంట చేస్తుండగా ఆమె భర్త పిలవడంతో ఆ హడావుళ్ళో బిడ్డ సంగతి మరిచి భర్త సేవకై వెళ్లింది. ఏమీ తెలియని పసిబిడ్డ పాపం ఆ కొలువులో పడితే వాణ్ణి రక్షించడం కోసం నా చేతిని కొలువులో పెట్టి వాణ్ణి బయటికి తీశాను. మొత్తం మీద ఆ బిడ్డ క్షేమంగా ఉన్నాడు, అది నాకు ఆనందం అన్నారు సాయి సంతృప్తిగా నవ్వుతూ. విన్నవాళ్లు కొందరు నమ్మినా, కొందరు ఇదెలా సాధ్యమని విస్మయం చెందారు. వాళ్ల సందేహాలన్నీ తీరేటట్టుగా మరుసటి వారం ఆ కుమ్మరి దంపతులు బాబా దర్శనం చేసుకుని, మా బిడ్డను మంటల నుంచి రక్షించి మాకిచ్చారు బాబా, మీ మేలు మరవలేని తండ్రి అన్నారు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ. అప్పుడు బాబా మాటల్ని అంత ముందు సందేహించిన వారు కూడా నమ్మక తప్పలేదు. కన్నతల్లి తన బిడ్డ యోగక్షేమాలనైనా మరుస్తుంది, కాని సాయి అనుక్షణం తన భక్తుల్ని వెన్నంటి కాపాడతారనడానికి ఇంతకంటే రుజువు ఇంకేం కావాలి? కాకామహాజని స్నేహితుడొకడు నిరాకారుడుకు భగవంతుని పూజించేవాడు. విగ్రహారాధనంటే అతనికి గిట్టదు. ఊరికే కాకాతో బయలుదేరి షిరిడీ చూసిరావడం కోసం ఒక షరతు మీద ఒప్పుకున్నాడు. ఆ షరతు ఏమిటంటే బాబాకు నమస్కరించటం, దక్షిణ ఇవ్వడం లాంటివి చెయ్యనన్నాడు. కాకా అందుకు సరే అన్నాడు. తీరా ఇద్దరూ షిరిడీ వెడుదురు కదా, బాబా వారికోసమే ఎదురు చూస్తున్నట్టు, రండి రండి, ప్రయాణం బాగా జరిగిందా కాకా అని అడిగారు. కాకా స్నేహితుడు బాబా కంఠధ్వని విని ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అది ఎప్పుడో చనిపోయిన తన తండ్రి గొంతు వలే వినిపించింది. తండ్రి జ్ఞాపకం రాగానే అతని శరీరం సంతోషంతో ఉప్పొంగింది. వెంటనే బాబా పాదాలకు నమస్కరించాడు. కొంచెంసేపాగి బాబా కాకా మహాజన్ని దక్షిణ అడిగారు. కాకా ఇచ్చాడు. బాబా నన్నెందుకు అడగలేదు అని కాకాని అడిగాడు ఆ స్నేహితుడు. ఆ సంగతి బాబానే అడుగు అన్నాడు కాకా. బాబా మీరు దక్షిణ నన్నెందుకు అడగలేదు అన్న అతనితో, నీకివ్వటం ఇష్టం లేదు కనుక అడగలేదు, ఇప్పుడు నీకిష్టమైతే ఇవ్వు అన్నారు సాయి. వెంటనే అతను 17 రూపాయలు దక్షిణ తీసిచ్చాడు. మరోసారి ఒకనొక మామలతదారు తన స్నేహితుడైన ఒక డాక్టర్తో షిరిడీకి వచ్చాడు. నా దైవం శ్రీరామచంద్రుడు, ఒక మహమ్మదీయునికి నేను నమస్కరించను, షిరిడీ రాను అని అతను ముండికేస్తే, నీకిష్టం లేకపోతే బలవంత పెట్టేవాళ్ళు ఎవరూ లేరక్కడ అని సర్ది చెప్పి అతను తీసుకొచ్చాడు మామలతదారు. ఈ విచిత్రం చూడండి, బాబాకు నమస్కరించరని అంతగా భీష్మించుకున్న ఆ డాక్టరే షిరిడీ వచ్చి రాగానే సాయిని చూసి చూడగానే అందరికంటే ముందే బాబాకి సాష్టాంగ నమస్కారం చేయడం చూసి మామలతదారు ఆశ్చర్యపోయాడు. తీరా అడగ్గా నేనేం చెయ్యను, ఆ గద్దెపై బాబా బదులు నాకు నా దేవుడు రాముడు దర్శనమిచ్చాడు అని మళ్లీ అటువైపు చూడగా బాబా యథావిధిగా కూర్చునున్నారు. ఆ తర్వాత అతనికి బాబా కళ్ళలో కనిపించి అనిర్వచనీయమైన ఆనందాన్నిచ్చారు. మూలే శాస్త్రి అనే అతను సాయే సర్వసృష్టి మూలకారకుడని నమ్మి పాదాక్రాంతుడైన ఈ వైనం వినండి. మూలే శాస్త్రి నాసిక్ నివాస్, మహానిష్టగల బ్రాహ్మణుడు. 6 శాస్త్రాలతో పాటు ఆయనకు సాముద్రికంలో విశేష ప్రావీణ్యం ఉంది. తాను గొప్ప జాతివాడినని, పవిత్రుండని, మసీదు అపవిత్రమైందని అతని అభిప్రాయం. బూటిని చూడడానికి షిరిడీ వచ్చి అతనితో పాటు మసీదుకొచ్చాడు. మధ్యాహ్న హారతి జరుగుతున్న సమయంలో ఎక్కడ మైలపడతానో అన్నట్టు అల్లంత దూరాన నుంచుని బాబాపై పువ్వులు విసిరేశాడు. బాబా బూటీ చేత అతను దక్షిణ అడిగించగా, నేను ఆచారవంతుణ్ణి, నేనెందుకు దక్షిణ ఇవ్వాలి? బాబా గొప్ప యోగి కావచ్చు, కాని ఆయన గురువు కాడు కదా అన్నాడు. ఇంతలో బాబా కాషాయ రంగు వస్త్రం ధరించి గద్దెపైకెక్కి కూర్చున్నారు. హారతి ప్రారంభమైంది. ఇంతలో మూలే శాస్త్రి చూస్తుండగాని బాబా బదులు తన గురువు అయిన గౌరవస్వామి ప్రత్యక్షమయ్యారు. మూలే శాస్త్రి ఆశ్చర్యానికి అంతులేదు. వెంటనే సాష్టాంగపడ్డాడు. కళ్లలో ఆనంద బాష్పాలు. అందరూ బాబా హారతి పాట పాడుతుంటే మూలే శాస్త్రి మాత్రం తన గురువు నామం ఉచ్చరిస్తూ ఉండిపోయాడు. ఏనాడో కాని కాషాయం కట్టని సాయి ఆనాడు కట్టడంలోని ఉద్దేశం గౌరవస్వామి కూడా అలాగే కాషాయం కట్టడమే. సాయి సాక్షాత్తు భగవత్ స్వరూపుడని తెలుసుకోవడానికి మూలే శాస్త్రికి ఎంతోసేపు పట్టలేదు. యద్భావం తద్భవతి అన్నట్టు కొందరికి విఘ్నేశ్వరుడుగా, మరికొందరికి ఈశ్వరుడుగా, ఇంకొందరికి అల్లాగా, పండరీనాథునిగా, దత్తాత్రేయుడుగా దర్శనమిచ్చి తరింపచేశారు సాయి. తాను స్వయం మారుతి అవతారం అన్నారు సాయి. షిరిడీలోని మారుతి విగ్రహం ముందు ఆంజనేయుడితో మాట్లాడుతూ నిలబడి ఉండేవారు. రామభక్త హనుమాన్ ఔన్నత్యాన్ని ఎన్నోసార్లు ప్రశంసించారు సాయి. కోరిన వారికి కోరిన రూపాల్లోనే కాదు, వారి వారి ఇష్టమైన పదార్థాలు కూడా ప్రసాదంగా ఇచ్చేవారు సాయి. ఏ భక్తుడు ఏ పదార్థం కోరుకుంటాడో అదే అతనికిచ్చేవారనడానికి ఈ ఉదాహరణ చాలు. ఓసారి షిరిడీ వెళ్లిన లక్ష్మీచంద్ అనే భక్తునికి వేరో సాయి భక్తుడు సాంజా అనే పదార్థాన్ని ప్రసాదంగా ఇచ్చాడు. అది చాలా రుచిగా ఉంది. మర్నాడు కూడా అదే తినాలని లక్ష్మీచంద్ ఆశపడ్డాడు. భోజనానికి కూర్చున్నాడు. కాని ఆ సాంజా ఆ రోజు ఎవరూ తేలేదు. ఆ మరుసటి రోజు మరో భక్తుడు, సాయి ఇవాళ నైవేద్యం ఏం తమ్మంటారు అని అడగ్గా, సాంజా తమ్మన్నారు బాబా. అతను సాంజా తేగానే లక్ష్మీచందర్ పిలిచి, నీకు కావలసిన సాంజా అదుగో, ఆకలితో ఉన్నావు, కోరుకుంటున్నావు, తిను అన్నారు. అంతేకాదు వీపునొప్పితో బాధపడుతున్న అతనికి మందు కూడా ఇస్తానన్నారు బాబా. వేరో సందర్భంలో ధక్కర్ అనే వ్యక్తి బాబాను భక్తితో సేవించడానికి కాకుండా ఆయన చేసే అద్భుతాలు చూడడానికి వచ్చాడు. షిరిడీ వచ్చింది మొదలు ఈ మధ్య బాబా ఏమైనా అద్భుతాలు చేశారా అని అందరినీ ఆరా తీయటమే అతని పని. సరే, ధక్కర్ బాబా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. వెంటనే దర్బారులో అందరికీ ద్రాక్ష పళ్లు పంచిపెట్టబడ్డాయి. వీటిని తిని గింజలెక్కడయ్యాలో, ఈ పళ్ల బదులు బాబా వేరే మంచి పళ్ళు ఇవ్వచ్చు కదా అని సనుక్కుంటున్న ధక్కర్కు మరికొన్ని ద్రాక్ష పళ్ళిచ్చారు బాబా. తిను అని బలవంతం చేయడంతో ధక్కర్కి కనుక తప్పింది కాదు. కాని ఆశ్చర్యం, ఈసారి ద్రాక్ష పళ్లలో గింజలు లేవు. ధక్కర్ పక్కవాళ్ళని అడిగాడు గింజలున్నాయా అని. వాళ్ల పళ్లల్లో గింజలున్నాయని చెప్పారు వాళ్ళు. ఆశ్చర్యపోవడం ధక్కర్ వంతయింది. అతను బాబా వంక చూశాడు. ఏమయ్యా మహాశయ, అద్భుతం చూడాలని ఇంత దూరం వచ్చావుగా, చూశావా అన్నట్టున్నాయి సాయి చూపులు. బాబా ఎంతటి మహిమాన్వితుడో తెలుసుకున్నాడు ధక్కర్. సాయి మహిమలను పరీక్షించాలనే కోరికతో హరి కానోబా అనే అతను షిరిడీ వచ్చి ఊదీ ప్రసాదాలను, సాయి ఆశీర్వచనాలను అందుకున్నాడు. అతని కాళ్లకు కొత్త చెప్పులున్నాయి. తలపైన కొత్త జరీ తలపాగా ఉన్నది. సాయి దర్శనం చేసుకుని బయటకొచ్చి చూసేంతలో తన కాలి చెప్పులు కనపడలేదు. కొంచెంసేపు విసుక్కుని తన బసకు వచ్చి స్నానాదులు ముగించుకుని తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు అతను. ఇంతలో హరీకా బేటా, జరీకా పేటా అంటూ ఓ కుర్రవాడి అరుపు విని వీధిలోకి చూశాడు. ఒక పొడుగాటి కర్రకు తన కొత్త చెప్పులు జత కట్టుకుని ఆ కుర్రవాడు వీధి వెంటాల అరుచుకుంటూ వెళ్లడం కనిపించి, ఒరే అబ్బాయి ఎలారా అని పిలిచి విషయం కనుక్కోగా వాడు కానోబాతో, నన్ను బాబా పంపారు. ఈ చెప్పుల యజమాని తండ్రి పేరు హరి అని, అతడు జరీపేట అంటే తలపాగా ధరించి ఉంటాడని, అతనికి చెప్పులు ఇచ్చిరమ్మని పంపారు అన్నాడు. కానోబా ఈ సాయి చమత్కారానికి ఎంతగానో ఆశ్చర్యపోయాడు. బాబాకి తన తండ్రి పేరు, ఈ చెప్పులు తనవి అని ఎలా తెలిసాయో అనుకుని మనస్సులో బాబాకు నమస్సులు అర్పించుకుని తన ఊరికి వెళ్లిపోయాడు ఆయన. బాబా తన భక్తుల ఏడ ఎంత వాత్సల్యపూరితంగా ఉంటారో ఒక్కొక్కసారి అంత కోపంగా చిందులు తొక్కుతూ కళ్ల వెంట నిప్పులు కురిపిస్తూ అప్పుడప్పుడు తిడుతూ కూడా ఉండేవారు. దీనికి వివరణ ఈ కింది విధంగా ఇచ్చుకోవచ్చు. ఆయన తిట్లే ఆశీర్వచనాలు. ఒక జ్ఞానిని మరొక జ్ఞానే సరిగా గుర్తించగలడన్నట్టు ఆయన చేష్టలకు సాటి సిద్ధపురుషులు సద్గురువులే ఈ వివరణిచ్చారు. ఒకసారి సాయి దర్శనార్థం అప్పటికే మహారాష్ట్రలో పేరొందిన ఎందరో యోగి పొంగవులు వచ్చారు. అటువంటి వారిలో ప్రముఖుడు నాసిక్కి చెందిన గాడ్గీ మహారాజ్. శ్రీ సాయిబాబా ఆయన్ని అనరాని మాటలన్నారు, వినరాని తిట్లు తిట్టారు. ఆ తిట్లనే ఆశీర్వచనాలుగా స్వీకరించిన గాడ్గీ మహారాజ్ ఫక్కున నవ్వి ఆశీస్సులు అందాయి అన్నారట. మరో ఇద్దరు సిద్ధపురుషులు గజానన్ మహారాజ్కు చోటే దాకాకు కూడా సాయితో ఇటువంటి అనుభవమే ఎదురైంది. అంతేకాదు, ఓసారి ఓ భక్తుడు ఉండబట్టలేక మీరెందుకు బాబా మాపై కోపగిస్తారు అని అడిగినప్పుడు భక్తులను కోపిస్తున్నట్టు తాను ఎన్నడూ ఎరిగి ఉండలేదు అన్నారు బాబా. తల్లులు బిడ్డలను ఎన్నడైనా కోపగించుకుంటారా? నదుల్ని సముద్రం తిరగొట్టించు, ఈ భూమి తలకిందులైపోదు అన్నారు సాయి. అయినా బాబా కోపం ఎంతసేపు, క్షణకాలం. ఆ తర్వాత ఆయన ప్రేమవాత్సల్యాలతో భక్తుల్ని చల్లగా ఆశీర్వదిస్తారనడానికి ఈ హాజీ సిద్దిక్ ఫాల్కే అనే భక్తుడి ఉదంతమైన నిదర్శనం. హాజీ ఫాల్కే బొంబాయిలోని కళ్యాణి నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసి షిరిడి వచ్చి బాబా దర్శనార్థమై 9 నెలల కాలం వేచి ఉన్నాడు. ఈ 9 నెలల్లో బాబా అతన్ని మసీదులో కాలు పెట్టనివ్వలేదు. వాళ్లా వేళ్లా సలహా మీద శ్యామా ద్వారా బాబాకి తన విన్నపాన్ని పంపుకున్నాడు హాజీ. బాబా, ఇంకెంతకాలం పాపం ఆ భక్తుల్ని నిరీక్షణలో ఉంచుతారు, దయచేసి అనుగ్రహించండి అనగానే అమితమైన కోపంతో, బాబా, శ్యామా, నువ్వు విషయం తెలియక మాట్లాడుతున్నావు, అల్లా అతని ప్రవేశానికి ఒప్పుకుంటే నేనేం చేయను అని కోపడి, సరే నూతి దగ్గరున్న కాలిబాటి దగ్గరికి వస్తాడా అని ఒకసారి, 40,000 రూపాయలు 4-5 ఐదాల్లో ఇవ్వగలడేమో కనుక్కో అని మరోసారి, ఇవాళ మసీదులో మేకను కోస్తున్నావు, వాడికి ఆ మేక శరీరంలో ఏ భాగం కావాలో కనుక్కో అని మూడోసారి, ఒకదానికొకటి ఏమాత్రం సంబంధం లేని అప్రస్తుతమైన ప్రశ్నలతో శ్యామా ద్వారా హాజీ ఫాల్కే కబురు పంపారు. మీ దర్శనం కోసం అతను ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు, ఆఖరికి మీ మట్టి పాత్రలోని చిన్న ముక్కతోనైనా సంతృప్తిపడతానని చెప్పమన్నాడు బాబా అని శ్యామా వచ్చి చెప్పగానే కోపద్రుతుడై హాజీ దగ్గరికి వెళ్లి, ఎందుకే నాటకాలు, మక్కా మదీనా యాత్రలు ఇలాగే చేస్తున్నావా, మహనీయుల్లా నటిస్తున్నావా అని చెడమాడ తిట్టారు. హాజీ గాభరా పడ్డాడు. బాబా మసీదుకు పోయి కొన్ని గంపల మామిడి పండ్లు 55 రూపాయలు ఇచ్చి ప్రేమతో హాజీని ఆశీర్వదించి అతన్ని తన దర్బారులో చేర్చుకున్నారు. సాయి లీలలు ఆపాత మధురాలు, అవి ఎంత చెప్పినా తరగవు. తన భక్త సంరక్షణలో, రోగ నివారణలో సాయి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. ఆయన గుణం చేకూర్చిన రోగాలు ఒకటా రెండా ఎన్నో. తొలి రోజుల్లో ఆయన నయం చేసిన రోగాల గురించి ఇంతకు ముందే చెప్పుకున్నాం. కాలక్రమేణా షిరిడిలో భక్తులు పెరగడంతో వివిధ రకాలైన అనారోగ్యాలతో వచ్చిన వారిని, ప్రమాదాలకు లోనైన భక్తావళిని సాయి ఎలా బ్రోచారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. సాయి భక్తుల్లో ఒకరైన కపర్థయ్య గారి భార్య తన కొడుకును వెంటబెట్టుకుని షిరిడి సాయి దర్శనానికి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత బాబుకి జ్వరం సోకి క్రమంగా ఒంటిపై పెద్ద పెద్ద పొక్కులు లేచాయి. డాక్టర్కు చూపిస్తే అవి ప్లేగు పొక్కులని చెప్పాడు. ఆ తల్లి కంగారు పడుతూ సాయి దగ్గరకు వచ్చింది. బాబా, నా ఒక్కగానొక్క బిడ్డని కాపాడు, ప్లేగు వ్యాధిని తొలగించు అంటూ ప్రాధాయపడింది. ఓ పోవమ్మా, నీ కుర్రాడికి ప్లేగా, జ్వరమా, ఏం లేదు వెళ్లిపో అన్నారు సాయి. ఆమె బాధనేమీ పట్టించుకున్నట్లున్న బాబా ప్రవర్తనకి ఆమె కాదు దర్బార్లో ఉన్న అందరూ చాలా నొచ్చుకున్నారు. అన్నిటికీ దిక్కని నమ్మిన సాయే అలా మాట్లాడితే ఇంకా కాచేదెవరు అనుకుంటూ పాపం ఆ తల్లి ఏడుస్తూ వెళ్లిపోయింది. ఏమిటి సాయి, నీవే దిక్కని వచ్చిన ఆ తల్లితో మీరిలా మాట్లాడడం భావ్యమా అని అడిగారు భక్తులు. వెంటనే సాయి, అనండయ్యా అనండి, ఆ బిడ్డ మీద ఆ తల్లికి తప్ప నాకేమీ ప్రేమ లేదు కదా, ఆ తల్లికి ఒక్కడే బిడ్డ, నాకు లోకమంతా కోటానుకోట్ల బిడ్డలున్నారు, వారందరి యోగక్షేమాలు నావే, వారికి ఏ కష్టం వచ్చినా ఇదిగో ఇలాగే నేను స్వీకరిస్తాను అంటూ తన కఫిని ఎత్తి చూపేసరికి సరిగ్గా కోడిగుడ్డంత పొక్కులు బాబా వీపు మీద లేచి ఉన్నాయి. ఒళ్ళు జ్వరంతో కాలిపోతోంది. అంతలో కపర్తయ్య గారి భార్య పరిగెత్తుకుంటూ వచ్చి, నన్ను క్షమించండి స్వామి, మీరన్న మాటలు అపార్థం చేసుకున్నాను, నా బిడ్డకి జబ్బు నయమైపోయింది, మీ మేలు ఈ జన్మలో మరవలేను అంటూ బాబా పాదాలపై వాలింది. చూశారా సాయి కరుణ అటువంటిది. ఈ సంఘటన విన్న ఎవరైనా చెమర్చిన కళ్లతో సాయికి మనస్ఫూర్తిగా మనసులోనే నమస్కరించుకుని శరణాగతి వేడతారు కదూ. 1909 సంవత్సరంలో భీమాజీ పాటిల్కి క్షయవ్యాధి వచ్చింది. డాక్టర్ ఇంకా అతను బతకడన్నారు. బంధువులు కడసారి చూపులకు పాటిల్ ఇంటికి రావడానికి మొదలెట్టారు. వారిలో ఒకరు సాయి మహిమ గురించి చెప్పగా, నట్టేట మునిగేవాడికి గడ్డిపరక దొరికిన చందాన వెంటనే షిరిడి వచ్చి సాయిబాబా పాదాలపై వాలి తన దీనావస్థను తెలుపుకున్నాడు. మొదట ముభావంగా ఉన్న సాయి ఆ తర్వాత తన బాధకి కరిగిపోయి, నీకేం పర్వాలేదు, నా మసీదు మెట్లెక్కిన ఎవరికీ ఏ కష్టాలు రావు, ఈ ఫకీరు కరుణామయుడు నిన్ను కాపాడుతాడు, అల్లా అచ్చాకరేగా అన్నారు సాయి. అంతకుముందు ప్రతి 5 నిమిషాలకి రక్తం కక్కునే పాటిల్ బాబా ఎదుట ఒక్కసారి కూడా అలా చేయలేదు. వ్యాధి నయమయ్యేదాకా భీమాబాయి ఇంట్లో ఉండు అన్నారు బాబా. ఆ ఇల్లు ఎంతో అసౌకర్యంగా ఉన్నా ఉండక తప్పింది కాదు పాటిల్కి. ఆ తర్వాత 2 రోజులు రాత్రులు వెంట వెంటనే వచ్చిన కలల ద్వారా పాటిల్కి జబ్బు తగ్గింది. ఆ స్వప్న వైద్యం కూడా చాలా విచిత్రంగా చేశారు సాయి. మొదటి రోజు కలలో సాయి ఒక గురువు వలె, పాటిల్ ఒక శిష్యుడు వలె కనిపించారు. ఒక బెత్తం తీసుకుని పాటిల్ని బాగా కొట్టారు బాబా. మర్నాడు జబ్బు కొంచెం గుణం కనిపించింది. ఆ మర్నాడు రాత్రి బాబా పాటిల్ ఛాతీపై ఓ పెద్ద బండరాయి ఉంచి దాన్ని ముందుకి వెనక్కి జరుపుతూ రాపిడి చేశారు. ఆ రాత్రి పాటిల్ చాలా బాధపడ్డా మర్నాటికి అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. కొంతమందికి సందేహం రావచ్చు, ఆ స్వప్న వైద్యం ఎలా సాధ్యం అని. ఎందుకు సాధ్యం కాదు, రామభక్త హనుమాన్ ఆంజనేయస్వామి, వేదాద్రి యాదగిరుల నరసింహస్వామి ముఖ్యంగా ఇటువంటి స్వప్న వైద్యాలకు ప్రసిద్ధి చెందిన దేవతలు. సాయి తనే స్వయంగా కాకుండా తన భక్తుల ద్వారా కూడా స్వప్న వైద్యం చేయించి గుణాన్ని కుదుర్చారనడానికి ఈ సంఘటన నిదర్శనం. సాయి భక్తుడైన హరిబాబు ఫాన్సే తన మిత్రుని చూడడానికి పొరుగురు వెళ్లాడు. అదే సమయానికి ఆ మిత్రుడు తమ్ముడు మనసాన పడి ఉన్నాడు. ఫాన్సే సాయి భక్తిని బాగా ఎరిగిన ఆ మిత్రుడు, నీ సాయే నిజంగా మహాత్ముడైతే నా తమ్ముడు జబ్బు తగ్గాలన్నాడు. ఆ పరీక్ష నుంచి ఫాన్సే తప్పించుకోవాలని చూశాడు, కాని సాధ్యం కాక తాను బాబా మీదే భారం వేశాడు. నలుగురిలో ఏనాడు తన భక్తులకు తనపై గల నమ్మకాన్ని వమ్ము చేయని బాబా ఆ రాత్రే ఫాన్సే కలలో కనిపించి ఏ మందులు వాడితే ఆ జబ్బు తగ్గేది వివరంగా చెప్పారు. అవి వాడగానే జబ్బు పూర్తిగా తగ్గిపోయింది చిత్రాతి చిత్రంగా. మరో సంఘటన, హంసరాజ్ అనే ఆస్థమా రోగి సాయి దర్శనార్థమై సకుటుంబంగా వచ్చి షిరిడీలో కొన్నాళ్లు ఉన్నాడు. అతనికి పొల్ల పెరుగంటే మహా ఇష్టం. సాయి దర్శనం చేసింది మొదలు అతని జబ్బు తగ్గటం ప్రారంభించింది. పొల్ల పెరుగును నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు సుమా అని సాయి హెచ్చరించారు. పైకి సరే అన్నా లోపల మాత్రం అతను పొల్ల పెరుగు మీద మమకారాన్ని చంపుకోలేకపోయాడు. భార్యను బతిమాలి బామాలి, ఒప్పుకోకపోతే చివరికి కసిరి పాలు కొని పెరుగు తోడు పెట్టించడమే కాకుండా ఈ విషయం సాయికి తెలియకుండా దాచాడు. అయితే రోజూ వాళ్లు పాలు కాచి మధ్యాహ్న హారతి కోసం మసీదుకు వెళ్లి వచ్చేలోపు ఓ పిల్లి ఆ పాలన్నీ స్వాహ చేయటం మొదలెట్టింది. ఓ రోజు ఆ పిల్లి పని పడదామనుకుని హంసరాజ్ హారతికి వెళ్లకుండా కాపేశాడు. ఇంతలో పిల్లి వచ్చి పాలు తాగబోయేంతలో ఓ కర్ర విసిరి దాన్ని కొట్టబోగా ఆ పిల్లి పారిపోయింది. ఆ తర్వాత యథాప్రకారం సాయి దర్బార్కు వెళ్లాడు హంసరాజ్. దర్బార్లో ఇక్కడొక మూర్ఖుడు పొల్ల పెరుగు తిని సావాలనుకుంటున్నాడు అంటూ సాయి తన గురించే చెప్పడం మొదలెట్టేసరికి హంసరాజ్ ఆశ్చర్యపోయాడు. సాయిబాబా ఎప్పుడూ అంతే, ఒకరికి చెప్పాల్సిన విషయాన్ని నేరుగా వారితో చెప్పక పరోక్షంగా అందరితోనూ చెప్తారు. అదే వారి విషయ బోధనా పద్ధతి. ప్రతిరోజు అతను పొల్ల పెరుగు తినకుండా పిల్లిలా వెళ్లి కాపాడడానికి నానా తెప్పలు పడుతున్నాను, ఇవాళ కూడా కాపాడదామని వెడితే కర్రతో నన్ను కొట్టాడు అన్నారు సాయి. హంసరాజుకి ఆ మాటలు వినడంతోనే కళ్లు ఆర్ద్రాలయ్యాయి. నన్ను క్షమించండి బాబా అంటూ బాబా కాళ్లపై పడి వేడుకున్నాడు. సతీ సక్కుబాయిని అత్తగారు ఆరళ్లు పెడుతుంటే ఆ పాండురంగ విఠలుడు శ్రీకృష్ణుడు రూపంలో వచ్చి మజ్జిగ చిలకటం, తిరగలి విసరడం వంటి పనుల్లో సాయం చేశాడని మనం కథలు విన్నాం. సాయి అలాగే ఎన్నో సందర్భాలలో తన భక్తులకు వారి వారి ఉద్యోగ నిర్వహణలో పని సాయం కూడా చేశారు. అటువంటి సందర్భాలలో ఇదొకటి. ఎస్బి ధుమాళ్ అనే వ్యక్తి నాసిక్లో ప్లేడరీ వృత్తి చేస్తున్నాడు. అతను నాసిక్ జిల్లా లోకల్ బోర్డుకి ప్రభుత్వం చేత అనధికార అధ్యక్షుడిగా నామినేట్ చేయబడ్డాడు. ఆ హోదాలో ఆయన రోజుకు 1000 కాగితాల మీద స్వయంగా సంతకం పెట్టాల్సి ఉంటుంది. దానికి ఆయనకి జీతమేమి రాకపోయినా అటు సంఘసేవ కింద ఓ పెద్ద మనిషి కింద గుర్తింపు తెచ్చిపెట్టింది ఆ ఉద్యోగం. ఏదేమైనా బాబానే నమ్మి ఆ పనిని సక్రమంగా నిర్వహించడానికి పూనుకున్నాడు ధుమాళ్. ప్రతిరోజు ప్యూనొచ్చి పేపర్ల మీద సంతకాలు పెట్టించుకు వెళ్లేవాడు. ఒకరోజు ఓ ముఖ్య అతిథి రావడం వల్ల మాటల్లో పడి ఆ రోజు సంతకాలు పెట్టలేకపోయాడు ధుమాళ్. ఆ మర్నాడు అర్జెంటు పని మీద అతను పొరుగురికి వెళ్లవలసి వచ్చింది. ఊరి నుంచి వచ్చాక ప్యూన్ ఆ రోజు సంతకం పెట్టాల్సిన పేపర్లే తెచ్చాడు. కిందటి రోజు కాగితాలు ఏవని వాటిని తెప్పించుకు చూడగా వాటి మీద అతని సంతకాలు పెట్టబడి ఉన్నాయి. తుమాళ ఆశ్చర్యానికి అంతులేదు. ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తే అదంతా సాయి మహిమేనని, తన పనిలో సాయి ఇలా సాయం చేశారని తుమాళు తెలుసుకున్నాడు. నా భక్త సంరక్షణే నాకున్న పెద్ద వ్యసనం అని ప్రకటించారు సాయి మహారాజ్. ఇప్పుడు సాయి అనేక చిక్కుల్లోనూ ప్రమాదాల్లోనూ చిక్కుకున్న తన భక్త మానవాళ్లే కాదు, ఆబోతు వంటి చతుష్పాదిని కూడా ఎలా రక్షించారో తెలుసుకుందాం. ఒకసారి సాయి భక్తుడైన కాశీ అడవిదారిని వెళుతుండగా బందిపోటు దొంగల బారిన పడ్డాడు. వారితో పోరాటంలో ఓడిపోయే దశలో సాయి అక్కడ ప్రత్యక్షమై కాశీని ఉత్సాహపరిచి ఉద్రేకాన్ని కలిగించి బందిపోటు దొంగల్ని పారిపోయేలా చేశారు. ఇది జరిగిన కొన్నాళ్లకి కాశీకి తెలిసింది తను దొంగలతో పోరాడిన రోజు సాయి షిరిడీలో ఉన్నారని. ఇంతకీ సాయి అక్కడా ఇక్కడా ఎలా ఉన్నారు? షిరిడీలో ఉన్నారా, అడవిలో ఉన్నారా? ప్రియ శ్రోతలారా, సాయి భక్తులారా, ఇవి రెండూ నిజాలే. ఒక్కొక్క గోపికకి తానొక్కొక్క కృష్ణుడిగా తోచినట్టే సాయి షిరిడీలోనే ఉంటూ సర్వప్రపంచమంతా వ్యాపించి ఉండేవారు. ఘటనాఘటనా సమర్థులు సాయి. ఓం సాయిరామ్. ఆపదలో సాయి అంటూ పిలిస్తే చాలు, వెనువెంటనే అరుదించి అపాయం నుంచి కాపాడే ఆర్తత్రాణ పరాయణుడు సాయి. ఆనాడు కృష్ణుడు శంఖం పూరించి దుష్ట శిక్షణ చేస్తే ఈనాడు మన సాయి తన శంఖాన్ని పూరించి భక్త సంరక్షణ ఎలా చేశారో వినాలని కుతూహలంగా ఉంది కదూ. నానా చందోర్కర్ పెద్ద ప్రభుత్వోద్యోగి, పని మీద ఏదో ఊరు పర్యటనకు ఒంటరిగా బయలుదేరాడు. అతడు హరిశ్చంద్ర గుట్ట మీదకి వచ్చేసరికి ఎండ వేడిమి అధికమయ్యింది. ఇంకా ఓ గంట ప్రయాణం చేస్తే అనేక మంది సేవకులు తనకై కాచుకుని ఉంటారు, కాని ప్రస్తుతం అడుగు ముందుకు పడడం కష్టంగా ఉంది. చంద్రోర్కర్ పయనించే గుర్రం పరిస్థితి కూడా అలాగే ఉంది. చివరికి అలసి సొలసి ఓ బండరాయి మీద వెల్లకెలా పడిపోయాడు. పైన వేడి, లోన వేడి, కింద వేడి, నాలిక పిడచగట్టుకుపోతోంది. వెంటనే అతడు పెద్దగా, హే ఆపద్బాంధవ, అనాథరక్షక, షిరిడీవాస సాయినాథ, నన్ను కాపాడు, నువ్వున్నది సత్యమే గనకైతే వచ్చి నన్ను కాపాడు అని ఆర్తనాదం చేశాడు. సరిగ్గా అదే సమయానికి షిరిడీలో దర్బారు కొలువు తీరి ఉన్న బాబా తన శంఖాన్ని తీసి పూరించబోతూ ఆగారు. ఆత్మీయులైన వ్యక్తులు పోయేటప్పుడు ఊదే శంఖం ఊదకుండా ఆపారు. అంతే, చంద్రోర్కర్ ఇక్కడ రక్షింపబడ్డాడు. ఏం జరిగింది బాబా అని అందరూ అడగడంతో నానా చంద్రోర్కర్ చనిపోతుంటే శంఖం పట్టి అతని మృత్యువును పారదోలాను, నన్ను ప్రార్థించిన వారిని సావనీయను అన్నారు. అదే సమయంలో హరిశ్చంద్ర గుట్ట మీద హఠాత్తుగా ప్రత్యక్షమైన ఒక భిల్లుడి సలహా మీద గుట్ట కింద ఉన్న చల్లటి నీరు తాగి చంద్రోర్కర్ ప్రాణం నిలుపుకున్నాడు. ఎంత ఒళ్లు గగురుపొడిచే సంఘటన ఇది! మనకు జీవితంలో ఎన్నో విపత్కర సంఘటనలు ఎదురవుతాయి. వాటినన్నింటినీ అధిగమించడానికి ఒకే ఒక మార్గం, సాయిబాబా భక్తి మార్గం, సాయి నామ సంకీర్తన. ఆపద్బాంధవ, పరమయోగి, పరమగురు, పరమపురుష యోగి రాజ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఆనాడు మకరి బారిన పడి కరిరాజు మొరలెడగా బ్రోచిన మహావిష్ణువు వలె శ్రీ సాయిబాబా కషాయవాడి వాతబడి బలి కాబోతున్న సమయాన ఒక ఆబోతును కూడా రక్షించారంటే మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ. కాని ఇది నిజం. సాయి దృష్టిలో మనుష్యుల్లో, జంతువుల్లో, సకల చరాచర ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక పరబ్రహ్మం. ఆ సర్వము తానే, సకలము తానే. షిరిడీలో ఒకనొక శివభక్తుడు ఒక కోడిదూడ ముఖం మీద త్రిశూలం గుర్తువేసి శివుని పరంగా ఊర్లో వదిలాడు. అది ఇష్టం వచ్చిన పొలాలకు వెళ్లి పైర్లను యథేచ్ఛగా మేసి బాగా బలిసింది. అయితే చూస్తూ చూస్తూ ఎంత ఆబోతైనా పంటలకు నష్టం కలిగిస్తే ఎవరు ఊరుకుంటారు? అందుకే ఊళ్ళో వాళ్ళు కొందరు కలిసి ఓ పథకం ఆలోచించారు. దాని ప్రకారం ఆ ఆబోతును బందిల దొడ్డులో వదిలేట్టు, నెలనెలా దాని మేత ఖర్చును భరించేట్టు నిర్ణయం జరిగింది. ఆ మర్నాడు ఓ మార్వాడి చేతుల్లో నెలకయ్యే ఖర్చు ఆబోతుని ఇచ్చి రహతా పంపారు. ఆ మార్వాడి రహతా నుంచి తిరిగి వచ్చి దాన్ని బందిల దొడ్డులో పెట్టించానని చెప్పాడు. కాని వాడు చేసింది వేరు. డబ్బు కక్కుర్తి పడి 14 రూపాయలకు ఒక కషాయవాడికి దాన్ని అమ్మి వచ్చాడు. ఆబోతు మర్నాడు కబేడాలో వధకి సిద్ధంగా ఉంది. ఆ రోజు రాత్రి బాబా షిరిడీలోని ఒక భక్తుని కళ్ళలోకొచ్చి నన్ను రహతాలో ఓ కషాయవాడింటి ముందర కట్టేశారు, లేచి విడిపించు అని తట్టి లేపారు. సాయినేమిటి, కట్టేయడమేమిటి అని మొదట ఆశ్చర్యపోయినా ఆ తర్వాత సాయి మాటలు వమ్ము కావని నమ్మిన అతడు రహతా వెళ్లి చూడగా ఓ కషాయవాడింటి ముంగిట షిరిడీ ఆబోతు కట్టివేయబడి ఉంది.